తోమేమన్నా ఎక్కువ బాధపడుతుందేమో, ఇంతవరకు నన్ను ఏనుగు ఎప్పుడూ బాధ పెట్టలే. ఎలా చేస్తారు అన్నదానికి ఈ అశ్వమేధ పరంపరకి కావలసినటువంటి శ్రమ, ఈ అశ్వమేధ పరంపరకి కావలసినటువంటి కొన్ని ప్రమాదకరమైనటువంటి కోఆర్డినేషన్స్ ఉన్నాయి. ఏంటంటే ఎంత మనం చెప్పినా హిందుత్వానికి దీనికి లింక్ పెట్టేస్తారు. లేదు లింక్, యజ్ఞము సైంటిఫిక్ అని చెప్తున్నాం కదా, కానీ ఆ మానవ జాతి యొక్క విషము అలా ఉంది, మంచి పనైనా కూడా హిందువులతోటి చెయ్యము అని చెప్పేది బడుద్ధాయులు ఎవరు అంటే మన లీడర్సే. విషం ఉంది మనం ఏం చేయలేము, అంచేది మనం తిట్టుకుంటే లాభం ఏంటి, అంచేది ఏం చేయాలి అన్నది కూడా మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. అశ్వమేధ యజ్ఞంలో పాలు పంచుకోవటమే కాకుండా ఈ అశ్వమేధ యజ్ఞముల యొక్క శృంఖల ప్రతి సంవత్సరము భూమిపై స్వర్గావతరణ జరిగిపోయినది అనేంత వరకు మనం చేస్తూ ఉండాలి. దాని తర్వాత చేయాలక్కర్లేదా, దాని తర్వాత అదే కొనసాగుతుంది. అంతవరకు మనం బలవంతంగా చేయాల్సి వస్తుంది, దాని తర్వాత అది ఎడ్యుకేషన్ కార్యక్రమంలో లాగే ఫలానా ఫలానా సిటీ హెడ్ క్వార్టర్స్ లో, సిటీ కాదు ఏంటంటారు డిస్టిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో ఈ యజ్ఞాలు ఈ టైంకి చేయాలి అనేటువంటి ఒక సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఫాలో అవుతుంది. దాన్ని మనసులో ఉంచుకోండి. అలాంటి వాతావరణము గవర్నమెంట్ తీసుకురాకపోయినా, మనుషులు తీసుకురాకపోయినా మనము చేయగలము. మనం ఎందుకు చేయలేము, ఎన్ని సహస్రకుండి యజ్ఞాలు చేశాం మనం, ఆడుతో పాడుతూ చేశాం కదా. ఇప్పటికీ నేను చాలా గర్వంగా చెప్పగలను, కొన్ని ఊళ్ళల్లో సాయంత్రం సహస్రకుండ యజ్ఞం పెట్టామంటే పెట్టేస్తారు వాళ్ళు. నమ్మకం ఉందా లేదా మీకు, అపనమ్మకమా, పెట్టి చూపించాలా పోనీ. సహస్రకుండ యజ్ఞం అన్న అశ్వమేధ యజ్ఞం ఉన్నా ఒకటే కదా. అంచేత మన సంస్థ ఆ స్థాయికి ఎదిగింది. సహస్రకుండ యజ్ఞం చేయడానికి మనకు ప్రచారం అక్కర్లే, మనకి ఏ విధమైనటువంటి తంత్రం అక్కర్లే. నరసరావుపేట లాంటి ఒక ఊరు 3-4 సహస్రకుండ యజ్ఞాలు చేసింది రాత్రికి రాత్రి. ఇంత ప్రచారాలు, ఇంత గందరగోళాలు పడక్కర్లే మనం. కానీ ప్రచారం గందరగోళం ఎందుకు కావాలి, దాని ఉపయోగం తెలియటానికి. అన్ని సహస్రకుండ యజ్ఞాలు జరిగాయి కనుకనే అశ్వమేధ యజ్ఞం అనే పేరుతో తిరుపతిలో చేయగలుగుతున్నాం. మనం చేసాం ఎవరు చేసామని కాదు, ఇది మానవ జాతి చేస్తున్నది అనేటటువంటి భావన మీరు ఖచ్చితంగా ఉంచుకోండి. ఒక సంస్థ చేస్తున్నది కాదు, మానవ జాతి యొక్క భవితవ్యం. ఇది జరగకపోతే మానవ జాతి నాశనం అయిపోతుంది కనుక చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. తిరుపతిలో జరిగినటువంటి అశ్వమేధ యజ్ఞాలు తర్వాత సహస్రీకుండి యజ్ఞాల పరంపర నెలకి ఒకటి చొప్పిన 12 నెలలు ఫలానా ఫలానా ఊళ్లలో జరుగుతాయి అని మనం అనౌన్స్ చేయగలిగేటటువంటి దమ్ము ఉన్నదా. ఎవ్రీ ఇయర్ జనవరిలో ఫలానా ఊళ్ళో జరుగుతుంది, ఫిబ్రవరిలో ఫలానా ఊళ్ళో జరుగుతుంది, మళ్లీ జనవరి వచ్చేసరికి ఆ ఊళ్ళో ప్రతి సంవత్సరం అలా జరుగుతుంది. 12 పూర్ణిమలకి అలా సహస్రకుండే గాయత్రి యజ్ఞాలు జరుగుతాయా లేదా, చేయగలమా అలాంటి ఆలోచన మనం వేయగలమా. మనం 5-6 జరగదు. కానీ ఇప్పుడు సహస్రకుండి యజ్ఞం పెట్టేయమంటే పెట్టేసేయగలిగేటటువంటి వ్యక్తులు మన దగ్గర ఉన్నారు అన్నది నమ్మకం ఉందా లేదా మీకు. మరి ఎందుకు చేయలేము మనం, ఎందుకు ప్రణాళికలు వేసుకోలేము, ఎందుకు ఆలోచించుకోలేము, ఆలోచించుకోండి. ఇసీసే ఉస్కి పహచాన్ కర్ సక్తే హే, ఇలాంటి ప్రణాళికలు ఎక్కడి నుంచి ఆవిర్భవిస్తున్నాయో, అది ఏ శక్తితో పనిచేస్తుందాయో మనము గుర్తించగలము. అభిభి హమ్ ఉస్మే సహయోగ్ కర్కే అప్నే కర్తవ్యకి కమ్యోంకు పూరా కర్ సక్తే హే. ఇప్పటికైనా అలాంటి కార్యక్రమాల్లో మనం సహకరించి మానవ జాతిలో పుట్టినందుకు మన కర్తవ్యాన్ని నెరవేర్చుకోగలము. స్మరణ రహే కి హమారే జీవన్ మే హీ నహీ బల్కి లిఖిత్ ఇతిహాస్ మే కేవల్ యహీ వహ అవసర్ హే జబ్కి ఐసే మహాన్ యజ్ఞ హో రహా హే. ఇప్పుడు నేను అందుకోసమే ప్రింట్ చేయడానికి టైం లేదు కనుక చెప్పేసి చెప్తున్నా, రాజలక్ష్మి గారిని డీటీపీ చేసేసి ప్రింట్ చేయండి అన్నా. కానీ ప్రింట్ చేయాలంటే మళ్ళీ ఎన్ని సంవత్సరాలు పడుతున్నా నాకు తెలియదు. ఇంచారంటే కోఆర్డినేటెడ్ మ్యాన్ పవర్ లేదు, మ్యాన్ పవర్ అయితే ఉంది కానీ చేయగలరు. కానీ ఆ ఇద్దరు ముగ్గురు రాత్రి పగులు మేల్కొని చేస్తా ఉంటారు, వాళ్ళ ఆరోగ్యం నాశనం అయిపోతుంది. అలాంటిదైనా మీరు ఆలోచించుకోండి, నాకే అభ్యంతరం లేదని చెప్పాను కదా. మీరు దీన్ని ఒక గ్రూప్ గా ఏర్పడి క్యాసెట్స్ ని మీరు రిలీజ్ చేయొచ్చు. అందుకోసమే నేను చెప్తున్నాను. నేను స్మరణ రహే కి హమారే జీవన్ మే హీ నహీ బల్కి లిఖిత్ ఇతిహాస్ మే కేవల్ యహీ వహ అవసర్ హే జబ్కి ఐసే మహాన్ యజ్ఞ హో రహా హే. రిటన్ హిస్టరీలో ఇలా అశ్వమేధ పరంపరలు ఎప్పుడూ జరగలేదు. రాముడు చేసినా కృష్ణుడు చేసినా ఎవరు చేసినా రాజసూయ యజ్ఞాలు మూడో నాలుగు చేశారు. దశాశ్వమేధ ఘాట్ అని గంగలో 10 అశ్వమేధ యజ్ఞాలు చేశారు. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి అశ్వమేధ యజ్ఞము 28వ యజ్ఞము. ఇలాంటివి 108 యజ్ఞాలు జరగాలి అని గురువుల లక్ష్యం. 108 యజ్ఞాలు మనము తలుచుకుంటే నెలకి ఒక యజ్ఞం చొప్పున లాగించేయవచ్చు, సంవత్సరానికి 12. ఆంధ్రప్రదేశ్లోనే 5 సంవత్సరాల కిందట ఆ ప్రణాళికలకి నాంది వేశాను. ఏంటి, 108 కుండీల ఏంటి శామ్యాన తయారు చేయండి. ఆ శామ్యాన కింద 108 ఎక్కి కుండీలు వస్తాయి. అలాంటివి 10 శామ్యానాలు వేయండి. ఒక చోట వేయలేరు, ఆ ఊరిలో 10 చోట్ల వేయండి. అర్థమైందా? పెద్ద జాగా కావాలి. ఎందుకు పెద్ద జాగా? 108 ఎక్కి కుండీలు పట్టేటటువంటి జాగా దీనికి రెట్టింపుంటే చాలు కదా. ఆ శామ్యాన తీసుకొచ్చేసేయండి, ఊరికి ఉత్తర దిక్కులో వేయండి. 10 దిశలు ఉన్నాయి కదా. అంటే ఆకాశంలో కింద వేయలేము, దానికి వేరే ఏర్పాట్లు ఏదో చేసుకుని అలాంటి 108 యజ్ఞ కుండీలు తయారు చేసేటటువంటి ఒక కేరియాలు పెట్టేస్తే ఇక్కడ వేణుగోపాల్ నగర్ లో 108 యజ్ఞ కుండీలు పెట్టి యజ్ఞం చేయలేమా? కష్టమా అనుకుంటే సాయంత్రానికే చేసేయవచ్చు అనుకుంటే. నేనేం చెప్పను, మీరేం కంగారు పడకండి. అలాగే గుంటూరులో 10 చోట్ల ఒకేసారి 108 యజ్ఞ కుండీలు చేసేయగలమా? అంటే సహస్రకుండ యజ్ఞం అయిపోయినట్టేగా. అలాంటిది 10 ఊళ్లలో మనం చేయలేమా? 12 ఊళ్లలో సంవత్సరానికి ఒక చోట చేయలేమా? చేత ప్లాన్ వేసుకోండి, ప్లాన్కి తగినటువంటి కార్యక్రమం వేసుకోండి. కానీ దానికి ఏం కావాలి? మొట్టమొదట కుటుంబాలు కావాలి. యజ్ఞాన్ని చేసేటటువంటి రోజుకి దానికి ఏం చెప్పాను నేను? రోజుకి 3 మాలల గాయత్రి మొన్న చెప్పాను. అలాంటి కుటుంబాల సంఖ్య పెంచండి. 108 కుటుంబాలు అయిపోగానే వాళ్ళని ఆ 108 ఎక్కి కుండీలతో చేసుకోమనండి. అప్నే జీవన్ మే ప్రాప్త్ ఐసే అపూర్వ అవసరకో హాత్ సే కిసీ భీ తరహనా జానేదే. ఇలాంటి అపూర్వమైనటువంటి అద్భుతమైనటువంటి అవకాశం మీకు లభించినప్పుడు దానిని మీరు చేసుకోవటం మానకండి. కానీ ప్రస్తుతం మీ ఊళ్ళల్లో 108 ఎక్కి కుండీలు పెట్టడం కాదు. ప్రస్తుతం మనం ఏం చేయాలి? టార్గెట్ ముందు తిరుపతికి పదండి. తిరుపతిలో ఉండేటటువంటి వ్యక్తుల్ని తయారు చేసుకోండి. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. దీంతో ఈ ఆర్టికల్ పూర్తయింది. ఏంటి ఆర్టికల్ అంటే, యజ్ఞ మాత్ర శ్రద్ధాహీనహి అద్భుత విజ్ఞాన్ బి. సాయంత్రం 2వ ఆర్టికల్ చూసే మహాప్రాణ కుండలిని కాలోడన్, కుండలిని జాగరణ, యజ్ఞ ప్రక్రియ ఎలా జరుగుతుంది అనేది సాయంత్రం జరుగుతాం మనం. తత్వ జిత్నా వ్యాపక హే ఉత్నా హి సూక్ష్మ. యజ్ఞము అనేటటువంటి ప్రిన్సిపల్ ఎంత వ్యాపకమో అంతే సూక్ష్మము. అది అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ అశ్వమేధ మహాయజ్ఞం కానీ అది చేస్తూ ఉన్నది ఒక భారతీయ సంస్కృతికి ప్రతినిధిత్వము కాదు. యజ్ఞము అనేది మనిషి పుట్టుకతోనే తెచ్చుకుంటాడు. మానవ శరీరధారి వాడు ఎవడైనా సరే, ఆఫ్రికన్ కావచ్చు, వాడికి యజ్ఞాల గురించి తెలియదు కదా. బట్టలు వేసుకోవటం కూడా రాదు చాలా ఆఫ్రికన్ ట్రైబ్స్ కి. జపనీస్ కావచ్చు, న్యూజిలాండర్ కావచ్చు, ద్రవిడులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, జైనులు కావచ్చు, నాస్తికులు కావచ్చు, ఆస్తికులు కావచ్చు, పుట్టాడు అంటేనే యజ్ఞముతో పుడతాడు వాడు. సహ యజ్ఞ ప్రజా సృష్టి అంటే అర్థం అది. ప్రజలను సృష్టించినప్పుడు యజ్ఞము కూడా వాళ్లతోనే సృష్టింపబడినది. ఎందుకు సృష్టింపబడినది? ఆ యజ్ఞము కోరికల్ని తీరుస్తుంది కనుక. సహయజ్ఞ ప్రజా సృష్టి పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిశ్వధ్వం ఏషవో స్విష్ట కామధుక్. భగవద్గీత 3వ అధ్యాయం. ఈ యజ్ఞ ప్రణాళికలో జపయజ్ఞం చాలా ప్రముఖమైనటువంటి పాత్ర వహిస్తుంది. యజ్ఞానాం జపయజ్ఞోస్మి అని 10వ అధ్యాయంలో అంటాడు. నేను చెప్పినటువంటి కొటేషన్స్ ఏ రోజు కొటేషన్స్ ఆ రోజు భగవద్గీత నుంచి తీసి ఆ శ్లోకాన్ని రాసి కింద అర్థం రాసి ప్లేకార్డ్ తయారు చేయండి. మీరు ఇప్పుడు ఇందాక చెప్పిన శ్లోకం ఏంటి? 3వ అధ్యాయంలో దొరుకుతుంది మీకు. సహయజ్ఞ ప్రజా సృష్టి పురోవాచ ప్రజాపతి. ఎన్నో శ్లోకం? 10వ శ్లోకం. ఇప్పుడు నేను చెప్పిన శ్లోకం ఏంటి? ఏ శ్లోకం? యజ్ఞానాం జపయజ్ఞోస్మి, యజ్ఞములో జపయజ్ఞాన్ని నేనే. ఈ శ్లోకాన్ని రాయండి, నీట్ గా రాసి మీరు ఆ A4 సైజులో ఇంకా పెద్ద సైజులో ప్రింట్అవుట్స్ తీసి పెట్టగలిగితే ఇంకా ఆనందం. అలాగా చేసేదేదో క్వాలిటీ కూడా ఉంచండి. అది ఇంకోటి 11వ అధ్యాయంలో కొన్ని శ్లోకాలు ఉన్నాయి. కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో రుతే పిత్వా నభవిష్యంతి సర్వే ఏ అవస్థిత ప్రత్యనీకేషు యోధ. ఆ శ్లోకం తీయండి. ఇప్పుడు ఇప్పుడు అది జరుగుతోంది. అది ఇప్పుడు జరుగుతున్నది అదే. ప్రపంచం అంతా కూడా రెండు గ్రూపులుగా విడిపోతుంది. టెర్రరిజం, యాంటీ టెర్రరిజం అనేటువంటి పేరుతో, ఏ పేరుతో మీరు పెట్టుకుంటే ఏముంది, రెండు గ్రూపులుగా విడిపోతుంది. ఈ విడిపోవటం ఎందుకు అంటే, మహాకాలునైనటువంటి నేను అది చేస్తున్నాను, నేను ఎందుకు విడగొడుతున్నాను అంటే సర్వనాశనం కొరకు. దేన్ని నాశనం చేస్తాడు భగవంతుడు? ఎప్పుడు కూడా పనికిరాని దాన్ని నాశనం చేస్తాడు. మనం కూడా అంతే కదా, పనికిరాని ఇండ్లు క్లీన్ చేస్తాం, ఎందుకు క్లీన్ చేస్తాం అంతే. అంచేత భగవంతుడు ఏదో మన మీద కచ్చగట్టేం చేయటం లే, మనం పనికిరాని వాళ్లము అన్నది ముందు అవగాహన అవ్వాలి. పనికిరాని వాళ్లము కనుక భగవంతుడు తీసివేస్తున్నాడు, కాని పనికొచ్చే వాళ్లంగా ఆ క్షణంలో మారిపోతే తీసివేయడు. అందుకనే గురువులు చెప్పేది, మీరు ఈ ప్రోగ్రామ్ లో ఉంటే మీకు ఏమీ అవ్వదు అని. మహాభారత యుద్ధం మొదలెట్టినప్పుడు ధర్మరాజు ఓ అనౌన్స్మెంట్ ఇస్తాడు, ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు, ఇరుపక్షాల వాళ్లు ఎవరైనా ఎటు వెళ్లినా వెళ్లిపోండి అని. పాండవుల నుంచి ఎవడు కౌరవుల వైపు వెళ్లలేదు, కాని కౌరవుల వైపు నుంచి ఒక పతాక ఇటు వచ్చింది, అంటే ఒక గ్రూప్ ఇటు వచ్చింది. నాకు పేరు గుర్తులేదు, వీలైతే పట్టుకోండి, అది అంత ఈజీగా పట్టుకోలేము, అది మహాభారతంలో చూడాలి అది. కానీ అది ఇప్పుడు మనకి హెల్ప్ చేయొచ్చు. అంచేత మీరు కలెక్ట్ చేసినటువంటి ప్రతి డేటా కూడా ఆ దైవీ ప్రణాళికకి ఉపయోగపడుతుంది. అంచేత ఈ శ్లోకాలు పెడితే అక్కడ ఈ శ్లోకాలని ప్రచారంలోకి తీసుకురండి. అంటే ముందు మీకు నోటికి రావాలి. జపయజ్ఞము, జపయజ్ఞము కూడా ఎందుకు ఉపయోగపడుతుంది? పనికిరాని తీసేయటానికి, పనికొచ్చేదాన్ని చేయటానికి. అంచేత ఏం చెప్పాను నేను ఇక్కడ, మనం రోజుకి 2 సార్లు అరగంట సేపు ఏం జరగాలి, ఇంకోటి ఏదో చెప్పాను మరి, దానికి ఏం చేస్తున్నారు, కష్టమా? 2 పొద్దునే యోగుల్ని చూసి అబ్బో వాడు చాలా యోగి అంటారు, కానీ అసలు నిజమైన యోగులు మీరు. అద్భుతమైనటువంటి గాయత్రి మంత్రము కూడా పనికి రాకుండా చేసుకోగలుగుతున్నాం మనం, ఎందుకంటే కోరిక లేదు. కానీ గాయత్రి మంత్రం కోరికతో చేస్తున్నాం మనం. ఏంటా కోరిక? తత్ సవితుర్వరేణ్యం, ఆ శ్రేష్ఠుడైనటువంటి సవితాశక్తి. ఎక్కడుంది ఆ శ్రేష్ఠుడైనటువంటి సవితాశక్తి? పురుష ఏవేదగం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ముతామృతత్వ శేషాన యదన్నైనాతిరోహితి. అన్నము తింటోన్నటువంటి ప్రతి వ్యక్తిలోనూ ఆ సవితాశక్తి ఉంది. యదన్నైనా అతిరోహితి, అన్నం తింటూ, అన్నం మీద ఆధారపడుతూ అన్నానికి ఎక్కువగా ఉన్నది. అన్నాన్ని తింటూ అన్నము కంటే ఎక్కువగా ఉన్నటువంటి ఒక స్థాయిలో ఉన్నటువంటి చేతనత్వము సవితాశక్తి. తత్ సవితుర్వరేణ్యం, ఆ శ్రేష్ఠుడైనటువంటి సవితాశక్తి మన జీవితాలన్నింటినీ కూడా నడిపిస్తుంది. మన నీ జీవితాన్ని కాదు, మన జీవితాన్ని. ఎలాంటి మన జీవితాన్ని? అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం యత్ పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. దాన్నే శాసన అశనాభి, ఆహారం తీసుకునేవి తీసుకున్నటువంటివి, ఖనిజాలు అవి ఆహారాన్ని తీసుకోవు, వృక్షాలు జంతువులు ఆహారాన్ని తీసుకుంటాయి. ఇదంతా కూడా ఆ సవితాశక్తి యొక్క ప్రేరణతో జరుగుతోంది. భర్గో దేవస్య ధీమహి. కానీ మనం అంధకారంలో ఉన్నాం, అది అర్థం అవటం లే మనకి. సవితాశక్తి ఇదంతా జరిపిస్తోంది అనేది అర్థం అవటం లే, అది నాకు అర్థం అవ్వాలి. భర్గో దేవస్య ధీమహి, నా ధీలో, నా చేతనత్వంలో ఆ జ్ఞానం రావాలి నాకు. నేను చేయటం లేదు ఇది, ఆ సవితాశక్తి చేస్తోంది తప్ప మీరేం చేయలేరు, మీకు ఒక అపోహలో ఉంది మీరు చేస్తున్నారని. అంచేత ఏం చేయాలి మనం? ఆ సవితాశక్తి ఖనిజ జగత్తు నుంచి మానవ శరీరధారి అయినటువంటి ఈ స్థితికి తీసుకొచ్చినప్పుడు ఆ సవితాశక్తి ఏదో అనుకుంటోంది నీతో చేయాలని. ఏమనుకుంటోంది? ధియో యోన ప్రచోదయాత్, మేమందరము కూడా కలిసి సన్మార్గం వైపు వెళుదుముగాక. అది ఆ మంత్రం. చేస్తున్న వాళ్ళు రెండో రోజు వేరైపోతారు. సన్మార్గం వైపు కలిసి వెళ్ళటం తర్వాత చూద్దాం అసలు. అంటే అసలు ఆ కోరిక జపము అది చేస్తోంది, మనం నిరంతరము ఆ కోరిక కోరుకుంటున్నాం. మనం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ ఓం భూర్భువః స్వః. తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ అన్నప్పుడు నిరంతరము ఈ కోరిక మీలో ఉంటూ ఉండాలి. ఏంటా కోరిక? ఆ శ్రేష్టమైనటువంటి సవితాశక్తి నాలోని అంధకారాన్ని తీసివేసి మమ్ములను సన్మార్గం వైపు ప్రేరేపించుగాక. తత్సవితుర్వరేణ్యం, ఆ శ్రేష్టమైన సవితాశక్తి, భగో దేవస్య ధీమహి, నాలోని అంధకారాన్ని తొలగించి ధియో యోన ప్రచోదయాత్ మమ్ములను సన్మార్గం వైపు ప్రేరేపించుగాక. లెట్ ఇట్ డూ ఇట్. అది చేస్తుంది ఆ భావన. ఆ మంత్రోచ్చారణ జరుగుతున్నప్పుడు జరగాలి అది. ఈ గాయత్రి మంత్రంతో పాటు ఇంకా చాలా కలిపాను నేను. అక్కడే భావన చేసుకోవాలో అసలు బుర్రకు ఎక్కడ ఎక్కి ఉండదు. దానికి అనుగ్రహమాల మంత్రానికి అంచేత నేనేమన్నా మీకు ఎక్కాల్సిన పని లేదులే, వినండి చాలన్నా. వినండి చాలు అంటలో నా ఉద్దేశం ఏంటి, మీకు తెలిసినా తెలియకపోయినా ఆ మంత్రశక్తి ఆ పనిచేస్తుంది. కానీ తెలిస్తే తొందరగా చేస్తాం, దానికి విరుద్ధమైనటువంటి పనులు చేయం. ఇంచేత పొద్దున్న ఒక మూడు అరగంట సేపు, సాయంత్రం ఒక అరగంట సేపు ఒక బ్యానర్ అక్కడ పెట్టి ఎవరైనా అలా వెళ్తున్న వాళ్ళు వచ్చి కూర్చొని చేసేయండి. ఇప్పుడు అది యజ్ఞముగా మారుతుంది. అంటే అదే కోరికని మీరు సైక్లిక్ ప్రాసెస్ లో చేసుకుంటూ పోతూ ఉంటే, చక్రీయ గమనంలో చేసుకుంటూ పోతూ ఉంటే, అది యజ్ఞం యొక్క ప్రిన్సిపల్. అది ఎంత వ్యాపకమో అంత సూక్ష్మమైనది. ఇసే సమజ్నే ఔర్ అనుభవ కర్నే వాలే తత్వదర్శి ఋషియో నే ఘోషిత్ కియా కి యజ్ఞ ప్రక్రియ నా కేవల్ యజ్ఞ వేదియం బల్కి సృష్టికి ప్రత్యేక అణు హర్ శరీర్ యహా తక్కి హర్ బ్రహ్మాండమే అబాధి గాతిసే సంచాలితే. ఏం చెప్పారు? యజ్ఞ విధాన్ని అనుభవించినటువంటి తత్వాన్ని చూతగలిగేటటువంటి ఋషులు ఏమి ఘోషణ చేశారు అంటే, ఈ యజ్ఞ ప్రక్రియ యజ్ఞ వేదికల మీద మాత్రమే లేదు, ప్రత్యేక అణువులో ప్రతి శరీరములో ఎంతవరకు అంటే ప్రతి బ్రహ్మాండంలో కూడా నిరంతరము కొనసాగిస్తూనే ఉంది యజ్ఞ ప్రక్రియ. సహయజ్ఞ ప్రజాసృష్టం అని ఇప్పుడు చెప్పాను కదా, దానికి చెప్తున్నారు. బ్రహ్మాండము నుంచి పరమాణువు వరకు వాటి ఉనికి ఎందువల్ల ఉంది అంటే యజ్ఞ ప్రక్రియ జరుగుతోంది కనుక. యజ్ఞ ప్రక్రియ అన్నా చక్రీయ క్రమం అన్నా ఒకటే అన్నది గుర్తుంచుకోండి. అదే విష్ణు యొక్క చేతిలో ఉండేటటువంటి సుదర్శన చక్రము, మంచిని మాత్రమే దర్శించగలిగేటటువంటి చక్రము. నేను మీకు చెప్పాను కదా, గంగానదిలో కుళ్లిపోయినటువంటి శవం కొట్టుకుంటూ ఉండొచ్చు, ఎండిపోయినటువంటి ఆకులు కొట్టుకుంటూ వచ్చేస్తూ ఉండొచ్చు, గులాబీ పువ్వు కొట్టుకుంటూ వచ్చేస్తూ ఉండొచ్చు, లేదా హిమాలయాలలోంచి అమూల్యమైనటువంటి వన మూలికల సారము కొట్టుకుంటూ వస్తుంది. మీరు ఏమి దర్శిస్తే అది కనిపిస్తుంది, సుదర్శనము. అన్ని చక్రీయక్రమమే. ఇస్ మహాయజ్ఞ కా ముఖ్య అగ్రణి పురోహిత్ సంచాలక్ దేవ్ అగ్ని పరమాత్మా హి హే. ఈ యజ్ఞ ప్రక్రియ ఏ దేవతాశక్తి మీద ఆధారపడి నడుస్తోంది అంటే అగ్ని మీద ఆధారపడి నడుస్తోంది. ఇది అర్థం చేసుకోండి మీరు. దేవతాశక్తి అన్నా ప్రకృతిలో ఉన్నటువంటి శక్తి అన్నా ఒకటే. అగ్ని అనేటటువంటి దేవత ఆగ్నేయ దిశకి అధిపతి. ఆ దిశ అంటే ఏమిటి అర్థం? డైరెక్షన్. దేని యొక్క దిశ? ఆలోచనల యొక్క దిశ. మానవ జీవితంలో ఆలోచనలే ప్రముఖ పాత్ర వహిస్తాయి అని అర్థం అవుతుంది కదా మీరు. ఆలోచనలను మార్చుకునేటటువంటిదే విద్య అంటే. విద్య ఏం చేస్తుందంటే మీ యొక్క ఆలోచనలు మార్చేస్తుంది. ఎంబీబీఎస్ చదువుతున్నటువంటి వాడు రోగ నివారణకి సంబంధించినటువంటి ఆలోచనలు వస్తాయి వాడికి. ఇంజనీరింగ్ చదివిన వాడికి కట్టడాలు ఎలా కట్టాలి, ఎలా కడితే ఏమవుతుంది, ఏది కట్టడాన్ని భరించగలదు ఏది భరించలేదు అనేటటువంటి ఆలోచనలు వస్తాయి. అర్థమవుతోంది కదా? అంచేత ఆలోచనలను మార్చగలిగేటటువంటి శక్తిని అగ్ని అంటాం మనం. అంచేత మీకు ఇతరులని ప్రభావితం చేయగలిగేటటువంటి అగ్ని ఉంది అంటే అర్థం ఏంటి? మీ యొక్క ఆలోచన వాడి యొక్క ఆలోచన కంటే పటిష్టమైనది అని. స్నేహితుల మధ్య ఇది చాలా తమాషాగా మీకు చిన్నప్పటి నుంచి కనిపిస్తూ ఉంటుంది. అగ్ని ఎవడో ఒకడు లీడర్ అయిపోతాడు. మీరు అబ్జర్వ్ చేయండి పిల్లల్లో, ఎవడో ఒకడికి సహజంగానే వాడి ఆలోచనల ప్రకారమే ఆ గ్రూప్ నడుస్తూ ఉంటుంది చిన్నప్పటి నుంచి. అది గమనించాడు చాణక్యుడు. ఎవరిలో? చంద్రగుప్తుళ్ళు పట్టాడు. అది పూర్వజన్మ సంస్కారమా ఈ జన్మ సంస్కారమా మీకు ఇది అర్థమవుతే మీరు ఈ క్షణం నుంచి మారిపోవచ్చు. దానికి ఉంది అది అగ్ని విద్య, యజ్ఞ విద్య అంటే అది. అంచేత ఈ యజ్ఞ విద్య, ఏ యజ్ఞ విద్య? పరమాణువు నుంచి బ్రహ్మాండము వరకు సంచాలన చేసేటటువంటి యజ్ఞ విద్యకి ఆధారము అగ్ని. అగ్ని అంటే ఏమిటి? ఆలోచనలు. అగ్ని అంటే ఆలోచనే అని అర్థం చేసుకోండి. మనకి ఆలోచనలు ఎప్పుడూ కూడా ఆగ్నేయ దిశ నుంచే వస్తాయి. మరి మన యొక్క ఆగ్నేయ దిశ ఎక్కడుంది శరీరంలో అన్నది పెద్ద క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు శరీరంలో మన యొక్క ఆగ్నేయ దిశ ఎక్కడుందో మీకు తెలిస్తే శరీరం యొక్క ఆ భాగాన్ని కనుక మనం కరెక్ట్గా ఉపయోగించుకో. ఏది ఎక్కువ ఉపయోగించుకున్నా తల ఇటు వాచిపోయింది అనుకోండి, నడుస్తూ ఉంటాం మనం, చూసేవాడికి వాంతి వస్తుంది. ఇంచేత బ్యాలెన్స్ లేదు. ఓ చేయి పొడుగైపోయింది అనుకోండి, కుడి చేయి చాలా మంచిది, బ్యాలెన్స్డ్గా ఉండాలి. మళ్ళా అది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఎప్పుడు కూడా. కానీ గురువులు చెప్పేది ఏంటంటే మీకు ఈ విద్యలో బ్యాలెన్సింగ్ అనేది ఆలోచించకండి. అనేక వేల జన్మల నుంచి మీకు సవ్యంగా ఆలోచించటం రాదు. అంచేత ఈ ఒక్క జన్మలో నువ్వు సవ్యంగా ఆలోచించేయటం వల్ల బ్యాలెన్స్ ఏమి డిస్టర్బ్ అవ్వదు, డోంట్ వరీ. అంచేత లక్షల లక్షల మంత్రజపం చేయమనేది అందుకు. మంత్రజపం అంటే ఆలోచనలు అని అర్థమైంది కదా. అంచేత ఉత్తినే మీరు మంత్రజపం చేసినా దాని ఎఫెక్ట్ వస్తుంది, రాదని ఎవరు అంటలే. కానీ అదే ఆలోచనని ఓం భూభువస్వః తత్సవితుర్వరేణ్యం, ఆ శ్రేష్టమైన సవితాశక్తి భర్గో దేవస్య ధీమహి, నాలోని అంధకారాన్ని పోగొట్టి, ధియో యో న ప్రచోదయాత్, మమ్ములను సన్మార్గం వైపు ప్రేరేపించుగాక అన్నది ఆ మంత్రంతో పాటు మీలో మెదలాలి. ఈ భావన మెదలాలి. నేను పైకి అన్నది ఆ మంత్రోచ్చారణ చేస్తున్నప్పుడు మీ మనసులో మెదలాలి. ఓం భూభువస్వః తత్సవితుర్వరేణ్యం అంటే ఏం మిగిలింది? ఆ శ్రేష్టమైన సవితాశక్తి భర్గో దేవస్య ధీమహి. భర్గో దేవస్య ధీమహి అంటున్నప్పుడు ఈ ఫీలింగ్ ఉండాలి మీరు, నాలోని అంధకారాన్ని పోగొట్టి. ధియో యో న ప్రచోదయాత్, మమ్ములను సన్మార్గం వైపు ప్రేరేపించుగాక. అది ఆ నిరంతరము రిపిటిషన్ ఉండే ఆలోచన శక్తి, అది మీ జీవితాన్ని మార్చేస్తుంది. అది మంత్ర విజ్ఞానం యొక్క ఆధారం. చేత ఆలోచనలతో పాటు భావంతో పాటు కలగాలి. ఆ భావనతో పాటు రూపాన్ని కూడా మీరు ఊహించుకోగలిగారనుకోండి, ఆ రూపము ఆ భావనకి ప్రాణం ఇస్తుంది. పెన్ను అనగానే త్రిశూలం బొమ్మ మీకు మనసులోకి రాదు, కుక్క అనగానే ఆవు బొమ్మ మీ మనసులోకి రాదు, ఆవు అనగానే కోడి బొమ్మ మీ మనసులోకి రాదు కదా. అంచేత ఈ ఆలోచనలు మీ మనసులో మెదులుతూ ఉంటే ఎలాంటి రూపము రావాలో గురువులు చిత్రీకరించి ఇచ్చారు. ఏంటి అసలు గురువులు చిత్రీకరించి ఇచ్చింది? ఋషులు చిత్రీకరించి ఇచ్చింది పంచముఖి గాయత్రి. ఐదు ముఖాలు ఉన్నటువంటి గాయత్రి దేవిని ఋషులు ముక్తావిద్రుమ హేమ నీల ధవళ ఛాయై ముఖై తీక్ష్ణై, ఈ ముఖాలు ఈ ఐదు రంగుల్లో ఉంటాయి అని చెప్పారు. ఇంత అద్భుతమైనటువంటి ఆలోచన సరళి మనుషుడు పట్టుకోలేరని చెప్పి అసలు రూపమే వద్దన్నాడు దయానంద. మీరు రూపాన్ని ఊహించలేరు మీరు, చదువు వద్దు రూపం అన్నాడు. గురువుగారు ఏమన్నారు, కాదులే ఒక స్టెప్ ముందుకెళ్దాం అని ఏమన్నాడు, ఒక ముఖం ఉంటే చాలన్నాడు. లేదులే వీళ్ళకి చాలా అనుభవం వచ్చింది, మూడు ముఖాలు చేయన్నాడు ఇంకో ఆయన. మూడు ముఖాలు ఎందుకులే, ఏడు ముఖాలు చేయన్నాడు ఇంకో ఆయన. చివరికి మూడు ముఖాలా, ఏడు ముఖాలా, ఐదు ముఖాలా, ఒక ముఖమా, అసలు ఇదంతా ఏమిటి అని ఆలోచించటంతోనే సరిపోతోంది. కానీ అసలు అందులో ఉన్నటువంటి విజ్ఞానం ఆవిడికి అర్థం అవటండి. ఇంకేది ఇంతకి ఇప్పుడు ఏ ముఖాన్ని మీరు రూపాన్ని ఆలోచించుకోవాలి, చూసుకోండి దాన్ని, దేన్ని చేస్తారు. కానీ న్యాచురల్ గా ఏడు ముఖాలు మీకు చాలా ఉపయోగపడతాయి. ఇంచేంటి, సూర్యుడి యొక్క సవితాశక్తికి ఏడు వర్ణాలు ఉన్నాయని మనకు తెలుసు కనుక అంతకంటే ఎక్కువ ముఖాలు మీరు అక్కడ పెట్టలేరు. ప్లస్ మనకి శరీరంలో కూడా ఏడు చక్రాలు ఉన్నాయి కనుక ఏడు ముఖాల కంటే ఎక్కువ ముఖాలు ఉన్నటువంటి సవితాశక్తిని మీరు ఊహించలేరు. అసంభవం, అది మాక్సిమం అనమాట, పీక్ వెళ్ళిపోయింది అది. మరి ఐదు ముఖాలు ఎందుకు ఋషులు అప్పుడు పెట్టారు? అప్పుడు ఫిఫ్త్ రూట్ రేస్ మాత్రమే ప్రపంచంలో ఉంది కనుక, ఐదవ కిరణం వరకు మాత్రమే విశ్వం వచ్చింది కనుక ఆ కాలంలో. ఋషుల కాలంలో ఫిఫ్త్ రూట్ రేస్ ఉంది. ఇప్పుడు సిక్స్త్ రూట్ రేస్ ఆవిర్భవించబోతోంది. సెవెంత్ రూట్ రేస్ కి పునాదులు పడుతున్నాయి కనుక ఏడు ముఖాలున్నటువంటి సవితాశక్తి గురించి చెప్తే అవగాహన లేనటువంటి మూర్ఖులకు ఏమనిపిస్తుంది? అది అవగాహన ఉంటే విజ్ఞానమే. అది విజ్ఞానం ఉంటే మనం ప్రపంచం కంటే ఎంత ముందున్నామో కూడా తెలుస్తుంది. అందుకే నేను చాలాసార్లు అంటాను, రష్ కోసం నేను ప్రయత్నించటం లేదు, కానీ నేను చెప్పింది మీకు అర్థం అవటం లేదు అనేదే నా తపన. కానీ రష్ ఎక్కడి నుంచి వస్తున్నామో, అసలు ఈ సబ్జెక్టే కొత్తదా? అసలు ఋషులకే తెలియదు, వాళ్ళకి పంచముఖి గాయత్రితో ఆగిపోయింది. అంటే ఋషుల కంటే నేను గొప్పవాణ్ణా? న్యూటన్ అంటాడు ఒకసారి, రాక్షసుల యొక్క జైంట్స్, అంటే జైంట్స్ అంటే అతని ఉద్దేశం రాక్షసులని కాదు, కానీ జైంట్స్ అంటే మనం రాక్షసులని, అంటే మహామహా శరీరాలు ఉన్నటువంటి అత్యున్నత శరీరాలు ఉన్నటువంటి వాళ్ల భుజస్కంధాల మీద నేను కూర్చున్నాను, వాళ్ళకంటే ఒక అడుగు పైన ఉన్నాను అన్నాడు. ఎందువల్ల ఉన్నాడు? వాళ్ల భుజాల మీద నుంచున్నాడు కనుక, వాళ్లు ఎత్తారు కనుక, వాళ్లు ఇంత జ్ఞానం ఇచ్చారు కనుక పంచముఖి నుంచి మరి మూడు ముఖాల మధ్యన ఎందుకు వచ్చాయి? అది కూడా నుంచున్నటువంటి వ్యక్తి ఎందుకు వచ్చింది? మనమంతా మీరు బ్రేక్ చేసుకోవాలి. ఎప్పుడైనా దాని సైన్స్ అర్థం చేసుకున్నటువంటి వ్యక్తులు వస్తే అర్థం చేసుకోగలుగుతారు ఆ మూడు నుంచి ఏడుగా ఎలా మారింది. అంచేత ఈ రూపాన్ని కనుక మీరు ఊహించుకోగలిగితే, ఏ రూపాన్ని? గాయత్రి మంత్ర జపం చేస్తున్నప్పుడు. కానీ అది అనుగ్రహమాల మంత్రానికి తర్వాత లింకప్ అవుతుంది. ప్రస్తుతం మన ఇమీడియట్ ప్రాబ్లం అశ్వమేధ యజ్ఞం. ప్లస్ నాకున్న సందేహాలు నేను మీ ముందు చాలా స్పష్టంగా ఉంచుతున్నాను. నేను ఈ అశ్వమేధ యజ్ఞం మనకున్నంత సుచారుగా సులభంగా హాయిగా జరగదు. కానీ మీరు ఇది చేస్తే మీకు తెలియదు వాళ్ళకి ఎంత హెల్ప్ చేయగలిగారు ఋషులకి. ఒక చిన్న ఏంటి గిలహరి అంటే ఉడతని నిమిరాడు, మూడు వేళ్లు ఏమంటాడంటే రాముడు నిమిరాడు కనుక, కోతి నిమిరలేదు. హనుమంతుడు అంత పనిచేసినా హనుమంతుడు ఒక్కడికి క్రెడిట్ ఉంది తప్ప కోతులన్నిటికీ క్రెడిట్ లేదు. కానీ ఉడతకి మొత్తం జాతికి క్రెడిట్ ఇచ్చాడు. మనం ఉడతలాంటి వాళ్ళమే, మనకి పెద్ద జ్ఞానం ఏం లేదు, హనుమంతుడు అంత జ్ఞానం ఏం లేదు. కానీ మీరిది చెప్పినట్టు సవ్యంగా తక్షణమే అమల్లో పరుచుకోగలిగితే, చేత ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం, ఏంటి భావన? ఆ మంత్రోచ్చారణ జరుగుతున్నప్పుడు మీ మనసులో ఆ భావన జరగాలి. సామూహికంగా జరుగుతున్నప్పుడు ఒకళ్ళు పైకంటూ ఉండండి భావన. మీరు మంత్రోచ్చారణ చేస్తూ ఉండండి, నేను చెప్తూ ఉంటాను, కలిసి చేయండి. ఆ శ్రేష్ట, మీరు ఆపద్దు మంత్రోచ్చారణ. ఆ శ్రేష్టమైన సవితాశక్తి నాలోని అంధకారాన్ని పోగొట్టి మమ్ములను సన్మార్గం వైపు ప్రేరేపించుగాక. అర్థమవుతోందా? ఈ భావన రావాలి మీకు, అర్థమవుతోంది కదా? లేకపోతే ఆ మంత్రశక్తి కావలసిన పరిణామం ఇవ్వదు. ప్లస్ ఆ రూపాన్ని ఊహించుకోండి. ఆ రూపాన్ని ఊహించుకోవటంలో కూడా అనేక అంతరార్థాలున్నా ప్రస్తుతం దాని గురించి వెళ్ళకండి. ఆ రూపాన్ని కాస్త దగ్గర నుంచి చూసుకుని స్పష్టంగా మీరు ఊహించుకోగలగాలి. ఆ ఏడు శిరస్సులు ఏ ఆయుధం ఎక్కడ ఉన్నదో అని. మానవ శరీరధారికి ఇదే ముఖ్యం. మధ్యన ఉన్నటువంటి శిరస్సు, ఒకటి అభయము, రెండోది వరాలు. మనిషి అలా జీవించగలగాలి. వచ్చిన వాళ్ళందరికీ వరాలు ఇవ్వగలగాలి, వచ్చిన వాళ్ళందరికీ అభయం ఇవ్వగలగాలి. అభయప్రదాత, వరప్రదాత అయినటువంటి వ్యక్తే మానవుడు. మిగతా వాళ్ళెవరూ మానవులు కాదు. కింద ఉన్నటువంటివి జంతు స్థాయి యొక్క ఆయుధాలు, పైనున్నవి అతి మానవీయ ఆయుధాలు. అది మనసులో గుర్తుంచుకోండి. అంతకంటే ఎక్కువ ప్రస్తుతం నేను చెప్పను గాని అది అవసరం మీకు. ఎందుకంటే నాకున్నటువంటి భయాలు నాకున్నాయి, దానికి ఇది ప్రత్యామ్నాయంగా నేను ఎక్స్పెరిమెంట్ చేయిస్తున్నా నేను. మరి మీరు చేయాలి అది. ఎంత ఎక్కువ మంది దీన్ని ఆలోచించి చేయగలిగితే, అంచేత అందరికీ చెప్పండి. ఇది సామూహికంగా మంత్రజపం జరుగుతోంది అశ్వమేధ యజ్ఞానికి. మీరందరూ కూడా తప్పనిసరిగా రండి. వచ్చినప్పుడు ఎంతో కొంత దక్షిణ కూడా తీసుకురండి. మినిమం 10 నాపేసల దగ్గర నుంచి మాక్సిమం 10 లక్షలు. 10 లక్షల కంటే ఎక్కువ ఇస్తామంటే మేము తీసుకోమని చెప్పండి. ఒక పూటకి రెండు పూట్లా కలిపి అప్పుడో 10 లక్షలు అప్పుడో 10 లక్షలు ఇస్తామంటే మాకేం అభ్యంతరంలే. అంచేత దాన్ని అవగాహన చేసుకుని ఆచరణలో వచ్చేటట్టు మీరు ప్రేరణ ఇవ్వాలి మనుష్యుని. ప్రేరణ ఎవడు ఇవ్వగలడు అంటే ఆచార్య దేవోభవ. మీరు చేస్తూ ఉంటే మిమ్మల్ని చూసి ఎవడైనా వచ్చి అక్కడ కూర్చుంటాడు. మేము చెయ్యం, నువ్వు వచ్చి చెయ్యి అంటే ఎవడు చెయ్యడు. కానీ ఇదివరకు నేను ఈ స్థల ప్రదర్శనలు కానీ వాటిని కానీ నేను చేయటానికి ఎందుకు ప్రయత్నం చేశానంటే నాకు టైం ఉంది అప్పుడు. ఇప్పుడు ఖచ్చితంగా నాకు టైం లేదు. ఇది కూడా నాకు టైం వేస్టే అనిపిస్తుంది. కానీ ఇది టైం వేస్ట్ అని ఎందుకు అనిపించటం లేదు అంటే, యజ్ఞం అనేటువంటిది నిరంతరము ప్రతి సంవత్సరము కొనసాగించేటటువంటి ఒక సంస్థని నేను వెతుక్కుంటున్నాను. నేను